சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 17வது அத்தியாயம் 5வது ஸ்லோகம். அஷாஸ்திரவிஹிதம் கோரம் தப்யந்தே தபோஜனாஹம் தம்பாஹங்கார சம்யுக்தாஹ காமராக பலான்விதாஹ. பதஹாரவ அத்தியாய சிவரி பாகம்லோ கிருஷ்ண பரமாத்மா சாஸ்திர விதி பிரகாரம் பிரதி வக்தி தன கர்த்தவியான் நிர்வர்த்தாலி அனு செப்பார். சாஸ்திரம் பிரமாணம் காரிய அகாரிய வியவஸ்திதவுன்னார். ஆ ஸ்லோகம் விண்ண தர்வாத அர்ஜுனுக்கு ஒரு சந்தேகம் கலிகிந்தி. ஏமிட்டா சந்தேகம் அண்டே, ஹே கிருஷ்ணா, அந்தரூ சாஸ்திர விதி பிரகாரம் செய்யாலி அண்டுனாவு, சாஸ்திரமே தெரியன வாழ சங்கத் ஏமிட்டி அன்னாரு. சாஸ்திரம் அண்டே ஏமிட்டி, ஆ சாஸ்திரம்ல ஏன் செப்பபடிந்தி, ஏது விதி ஏது நிஷேதம் அனி தெரியன வாழ் சாலாமந்தி உன்னாரு கதா. அலா சாஸ்திரம் தெரியன வாழ்க்கு மார்க்கம் ஏமிட்டி, வாழ் தேன்னி ஆதாரங்க சேசுக்கோனி வாரு வாழ் கர்த்தவியான் நிர்வர்த்தாலி அனி மொதட்டி பிரச்சனை வேசாரு மொதட்டி ஸ்லோகம்லோ அர்ஜுனுடு. எவரைத்தே சாஸ்திர விதி லேக்குண்டா சேஸ்தாரோ, காணி வாழ்க்கு ஸ்ரத்த உன்னதி அன்னாடு அர்ஜுனுடே. மல்லி சாஸ்திரம் எலா செப்பிந்தி ஏமிட்டனு தெரியுது, காணி பாபம் வாழ் ஸ்ரத்தத்தோ பூஜ சேஸ்துன்னாரு, பக்தி ஸ்ரத்தலதோ சேஸ்துன்னாரு. அப்படி வாழ ஸ்ரத்தனு ஏமண்டாவு, வாழ்க்கு ஃபலிதம் வஸ்துந்தா ராதா, வாழ் தேன்னி ஆதாரங்க சேஸ்கோனி ஆ ஸ்ரத்தத்தோ சேஸ்துன்னாரு அண்டே, அப்படி கிருஷ்ண பரமாத்மா செப்பாரு, சாஸ்திர ஆதாரம் லேக்குண்டா எவரைனா சேஸ்தே வாழ கர்மலு வாழ வாழ பனுலு வாரு வாரி ஸ்வபாவம் பிரகாரங்க சேஸ்தாரு அன்னார். ஸ்வபாவான் ஆதாரங்க சேஸ்கோனி வாரு ஆ பனுலு சேஸ்தாரு அன்னார். இங்கொக பிரச்சனை ஏன்டி, வாழ்க்கு எந்தக்கு தெரியுது சாஸ்திரம் அனே, கிருஷ்ண பரமாத்மா ஏன் செப்பலேது இக்கட, மனம் அர்த்தம் சேஸ்கோவாலி. வாழ்க்கு எந்தக்கோ குருவு லபிச்சலேது சாஸ்திரம் சதவடானிக்கு, வாழ்க்கு உற்சாகமும் லேது வாதாவரணமும் லேது, ஏதோ காரணம் வல்ல சாஸ்திரம் சதவலேது அனுவண்டி வாழ்வு ஸ்ரத்தோ பூஜ சேஸ்தப்படிக்கு கூட வாரி யொக்க ஸ்ரத்த வாரி ஸ்வபாவம் மீது ஆதாரப்படி உண்டு. வாரி ஸ்ரத்த எலாகுண்டே வாரி பண்ணு கூட அலாகே உண்டாய் அன்னார். வாரி ஸ்வபாவம் எல்லா உண்டே ஆ ஸ்வபாவானுக்கு தகினட்டுகா ஆ ஸ்ரத்த உண்டுந்தி, தானிக்கு தகினட்டுகா வாழ பனுலு உண்டாய் அன்னார். அந்தகே 199 மந்தி வாரி வாரி ஸ்வபாவான் பட்டி பண்ணு சேஸ்து உண்டாரு. சாஸ்திரம் தெரிசி விதித்தோ செய்யாலி, இது இது செய்யக்கூடாது, இது நியமம் அனி தெரிசி சேசேவாழ்வு சாலா அருது. அலா நியமங்க சேஸ்தே நிஷ்டத்தோ சேஸ்தே என்னோ பிரயோஜனாலு உண்டாய். அதுக்கனி சத்சங்க உண்டே ஆ சாஸ்திரம் அண்டே ஏமிட்டே தெரிஸ்துந்தி. பிரதி மனுஷிக்கு சத்சாங்கத்தியம் உண்டாலி. எவரைத்தே சாஸ்திரம் சதுவுக்கொனி உண்டாரோ வாரி யொக்க சககாரம் தீஸ்கோவாலி மனம். நேனு சேசே பனி தப்பா ரைட்டா அன்னார். ஆ பிரமாணம் கனக உண்டே மனக்கு சந்தேகம் ராது எப்படினா. ஒக்கொக்கசாரி மன பண் சேசின பண்ணு விஃலம் அவுத்தாய், அப்படி மனக்கு சந்தேகம் வந்து நேன் சேசிந்து மஞ்சதா காதா தெரியலேதுன்னு செப்பி ஒரு சந்தேகால் மனசுல வஸ்தூனே உண்டாய். ஆ சேசேட்டப்பட கூட இது ரைட்டா தப்பா அஞ்சி ஒகே ஆலோசன சந்திக்தந்தோ சேஸ்து உண்டாம். ఇలా సందిగ్ధం లేకుండా చెయ్యాలి అంటే గురువుల సహకారం ఉండాలి. గురువులు చెప్తే ఆ ప్రమాణం శాస్త్ర ప్రకారంగా చెప్పారు అంటే ఇంకా దానికి తిరుగులేదు. అప్పుడు మనం నిశ్చయంగా చెయ్యొచ్చు, ధైర్యంగా చెయ్యొచ్చు. అందులో తప్పులైనా కూడా మనకు మళ్ళీ గురువు సహాయంతో మనం దాన్ని సరిదిద్దుకోవచ్చు. అందులో మనస్సులో ఘర్షణ ఉండదు. ఎప్పుడైతే సత్సంగం వల్ల ఒక గురువు యొక్క సహాయంతో మన పనులు మనం నిర్వర్తిస్తూ ఉంటామో, కొన్ని కొన్ని విషయాలు మనం అడగవలసి ఉంటుంది, మనకు తెలియదు ఎలా చేయాలో. వారి సహాయం కనుక తీసుకుంటే మనకు నిశ్చయంగా ఆ పని చేస్తాం, సంఘర్షణ ఉండదు, ఘర్షణ లేకుండా చేస్తాం, మనం జీవితంలో కొంత ప్రశాంతత ఉంటుంది. ఆ శ్రద్ధ స్వభావం ఎలా ఆధారపడిందంటే మూడు గుణాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇలా వారి స్వభావం ప్రకారం ప్రకృతి సహజంగా చేసేవాళ్ళు మూడు గుణాల మీద ఆధారపడి ఉంటుంది స్వభావం. శాస్త్రం తెలియని వాళ్ళు వారి స్వభావం మీద ఆధారపడి వారి శ్రద్ధ ఉంటుంది అన్నారు. స్వభావం అంటే ఏమిటి అన్నారు. స్వభావం అంటే ఏమి లేదు నాయన, సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటిదే స్వభావం అన్నారు. సాత్వికి రాజసి చైవ తామసి చేతి తాన్ శృణు అన్నారు మూడవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. శ్రద్ధామ యోయం పురుష యోయశ్రద్ధ సయేవ సహ అని చెప్పి రెండవ శ్లోకంలో సాత్వికి రాజసి తామసి అన్నారు. సాత్విక శ్రద్ధ మొదటి విషయం చెప్తున్నాం, మూడు రకాలైనటువంటి శ్రద్ధలు. రెండవ విషయం ఏమిటి, మూడు రకాలైనటువంటి ఆహారాలు, ఆహారత్రయం అని చెప్పాను. ఇప్పుడు మనం ఏం విషయం చూస్తున్నాం, టాపిక్ 1 శ్రద్ధాత్రయం చూస్తున్నాం, తర్వాత ఆహారత్రయం చూస్తాం, తర్వాత యజ్ఞత్రయం, తర్వాత దానత్రయం, తర్వాత తపస్త్రయం, ఇట్లా ఎన్నో విషయాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఈ మొదటి విషయం ఏం చెప్తున్నారు 4వ శ్లోకంలో, సాత్విక శ్రద్ధ అంటే ఏమిటి, రాజసిక శ్రద్ధ అంటే ఏమిటి, తామసిక శ్రద్ధ అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి ఈ వ్యక్తికి సాత్విక శ్రద్ధ ఉంది, ఈ వ్యక్తి స్వభావం సాత్విక స్వభావం అని ఎలా తెలుసుకోగలుగుతాం. ఏమన్నా బోర్డు ఎవరు ఉంటుందా, ముఖం మీద రాసి ఉంటుందా, తెలియదే. ఫలానా వ్యక్తి రాజసిక స్వభావం ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే వారి వారి పనుల వల్ల కొంచెం మనం గ్రహించవచ్చు. ఏ పని అంటే ఉదాహరణకు చెప్తున్నారు, ఏవో లౌకిక పనులు ఎందుకు తీసుకోవడం, పూజ విషయమే తీసుకుందాం, వారు పూజించే దేవుణ్ణి తీసుకుందాం, వారు పూజించే పద్ధతి తీసుకుందాం, వారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారనే విషయాన్ని తీసుకొని మనం వారి స్వభావం ఎలా అనేది మనం నిర్ణయించవచ్చు. అర్థమైందా? ఆహారం విషయం ముందు దైవ విషయం చెప్తున్నారు ఇక్కడ, దేవతా ప్రకార అన్నారు. సాత్విక గుణం ఉన్నవాళ్ళు ఎటువంటి దేవతను పూజిస్తారు అని చెప్పి 4వ శ్లోకంలో చెప్పారు. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ. మొదటి లైన్లో మొదటి క్వార్టర్ సాత్విక దేవత, సాత్విక స్వభావం కలిగిన వాళ్ళు యజంతే దేవాన్, వారు దేవతలను పూజిస్తారు. ఉన్నతమైనటువంటి అగ్ని వాయు వరుణ అగ్నిహోత్రం చేయడం, అగ్నిదేవతకి ఆహుతి ఇవ్వడం, వరుణ జపం చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళు. ఆ దేవతలకు సంబంధించినవి చేస్తారు, యాగం చేయడం. రాజసిక గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, యక్ష రక్షాంసి రాజసాహ. రాజసిక స్వభావం ఉన్నవాళ్ళు యక్షులని రాక్షసులని పూజిస్తూ ఉంటారు అన్నారు. యక్ష రక్షాంసీన కుబేరుణ్ణి అట్లాంటి వాళ్ళని పూజిస్తుంటారు. యక్షులు ఉంటారు, వాళ్ళు కూడా దేవతలే, దేవతల కంటే కొంచెం క్రింద అన్నమాట, సబార్డినేట్స్ అంటారు. యక్ష రక్షాంసి, ఇది దేవత ప్రకారం రజోగుణం కల వాళ్ళకి. తామస గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రేతాన్ భూతగణాంశ్చ అన్నే అన్నారు. ప్రేతగణాలని భూతగణాలని పూజిస్తారట వాళ్ళు, వాళ్లే దేవతలు, వాళ్ళకి భయంకరంగా ఉంటారు చూడటానికి ఆ దేవతలు, మనం చూడలేము అసలు, అంత రౌద్రంగా ఉంటారు అన్నమాట. అటువంటి భయంకరంగా ఉంటారు తామసికమైనటువంటి దేవతలు ఉన్నారు. అందుకు వాళ్ళ నైవేద్యం అట్లాగే ఉంటుంది, వాళ్ళ యొక్క వస్త్రాలు ఆభరణాలు కూడా అట్లాగే ఉంటాయి, పుర్రెలు వేసుకొని ఉంటారు మెడలో. అట్లని చెప్పి కాళికాదేవి తామసిక దేవత అని చెప్పకూడదు. ఆమె తామసిక దేవత కాదు. జనాలు అట్లా అలవాటు చేసుకున్నారు ఆవిడ తామసిక దేవత అని చెప్పడం, మాంసం పెట్టడం నైవేద్యం. ఆవిడ మాంసం తింది ఎప్పుడు? చాలా తప్పమైనటువంటి ఆలోచన అది. తామసిక దేవతలు వేరే. ఈ 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇప్పుడు? చేసే పద్ధతి, పూజ చేసే పద్ధతి చెప్తున్నారు. ఎటువంటి పద్ధతిలో పూజ చేస్తారు వాళ్ళు? అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా అన్నారు. అశాస్త్రమైనటువంటి అన్నారు అంటే శాస్త్ర విహితం కానటువంటి, శాస్త్రంలో చెప్పబడనటువంటి అని అర్థం. ఈ ఆచారం ఇలా చెయ్యాలని చెప్పి శాస్త్రంలో చెప్పకుండా ఉన్నటువంటి ఏ ఆచారం అయితే ఉందో ఆ పద్ధతిలో వాళ్ళు పూజ చేస్తారు. అది అశాస్త్ర విహితం అన్నారు. శాస్త్రము చేత విధింపబడినటువంటి అని అర్థం. నా శాస్త్ర విహితం, అశాస్త్ర విహితం. ఎలా ఉంటుంది వాళ్ళ పద్ధతి, పూజ చేసే పద్ధతి? ఘోరం అన్నారు. భయంకరంగా ఉంటుంది, చూడటానికి భయంకరంగా ఉంటుంది. వాళ్ళు పాటించే నియమాలు చూస్తే నిప్పుల్లో నడుస్తారు, శూలాలు గుచ్చుకుంటారు అటు ఇటు. వాళ్ళు చేసే పద్ధతి శరీరాన్ని కృషించుకునేట్లు చేస్తారు. ఘోరం తప్యంతే ఏ తపోజనాహ. తప్యంతే అంటే వాళ్ళని వాళ్ళు వాళ్ళు చేసి, తప్యంతే అంటే వాళ్ళు చేసే సాధన అన్నమాట. తప్యంతే ఎలా చేస్తారు? ఎవరైతే చేస్తారో తపహ అన్నారు అంటే వారి యొక్క శరీరాన్ని బాధ పెట్టుకుంటూ చేసేటటువంటి పద్ధతి పూజ. ఎటువంటి పూజ? వారి శరీరాన్ని హింసించుకుంటూ చేసే పూజ. అది తప్పంటే ఏమిటి? శరీరాన్ని బాధ పెట్టడం అన్నమాట. శరీరాన్ని బాధ పెట్టుకుంటూ చేసే పూజ అటువంటిది తప్యంతే తపహ, ఘోరం తపహ అన్నారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? దంతవక్త్రుడు, భస్మాసురుడు వాళ్ళందరూ ఘోర తపన చేసేవాళ్ళు కదా. ఆహారం తినకుండా నిద్రాహారాలు మాని రాత్రింబ్రవళ్ళు గాలి వీలుసు ఉరుములు వచ్చిన మెరుపులు వచ్చిన అవన్నీ సినిమాలో చూసారా? అప్పా, అవన్నీ ఘోర తపస్సులు అన్నమాట. ఘోరమైన తపస్సు ఏంటంటే శరీరాన్ని బాధ పెడుతూ ఉన్నటువంటి తపస్సు అన్నమాట. అలా చేస్తారు. వాళ్ళకి భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, కానీ ఎటువంటి శ్రద్ధ అది? తామసిక శ్రద్ధ అన్నారు. అంతేకాదు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది? దంభ అహంకార సంయుక్త. చేసే పద్ధతి ఏమో మొదటి లైన్లో చెప్పారు. రెండో లైన్లో ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? వారి లోపల ఉద్దేశం ఎట్లా ఉంటుంది? ఒక పూజ చేస్తున్నామంటే ఒక భావన ఉండాలి కదా లోపల. ఆ భావన ఉంటేనే కదా పూజ చేస్తాం. వీరి భావం ఎలా ఉంటుందంటే దంభంతో చేస్తారు, అహంకారంతో గర్వంతో చేస్తారు. దంభ అహంకార అన్నారు. దంభంతో అంటే అహంకారంతో గర్వంతో చేసేటటువంటిది అని. సంయుక్త అంటే కూడినటువంటి. గర్వం అహంకారం వాటితో కూడినటువంటి మనస్సుతో చేస్తారు వీళ్ళు పూజలు. అంతేకాదు కామ రాగ బల అన్వితాహ. అన్వితాహ అంటే కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? కామం ఉన్నారు. కామం అంటే కోరిక అన్నమాట. అప్రాప్తస్య విషయే కామః అన్నారు. ఏదైతే వాళ్ళు పొందలేదో ఆ పొందనటువంటి దాని మీద, దాని పొందడం కోసం ఆ కోరిక, దాన్ని పొందాలి పొందాలి అనే కోరికతో అది చేస్తారన్నమాట. కామం కలిగి ఉంటారు. రాగం, దాని మీద పొందిన దాని మీద రాగం కలిగి ఉండడం. ప్రాప్తస్య విషయే రాగః. చాలామంది మౌనంగా ఉంటారు, అది వ్రతమే. మాట్లాడవలసిన చోట మాట్లాడరు, మౌనంగా ఉండి కొన్ని వ్రతాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఉండవచ్చు మౌనంగా, తప్పులేదు, కానీ అతిగా పోకూడదు ఏదైనా కూడా. ఏకాదశి వ్రతం వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటే ఎట్లా కదా? వారానికి 1 రోజు అంటే ఓకే. ప్రతిదానికి ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మౌనంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అసలు నిజమైన మౌనం ఏమిటి అంటే అనవసరంగా మాట్లాడకుండా ఉండడమే నిజమైన మౌనం. అనవసరంగా అవతల వాళ్ళ మీద చాడీలు చెప్పకుండా, నిందించకుండా, నియమంగా మన యొక్క వాక్ను భూషణంగా ఉపయోగించామంటే అదే పెద్ద మౌనం. ఆ మౌనం వదిలిపెట్టి మనం వాంగ్ మౌనం మాత్రం చేస్తారు కొంతమంది, మనోమౌనం లేకుండా. అది అంత ఉత్కృష్టమైనటువంటిది కాదు. ఏదో ఒక మౌనం చెయ్యండి పర్వాలేదు అన్నాం. కనుక కామరాగ బల అన్వితాహ, తర్వాత శ్లోకం అదే విషయాన్ని ఇంకోటి చెప్తున్నారు. బల అన్విత, బలం అంటే ఏమిటి ఇక్కడ? పైశాచిక శక్తి అన్నమాట. ఆ శక్తి కూడా నార్మల్ శక్తి కాదు. వాళ్ళు చేసే పూజ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది. చూడండి, వాళ్ళు డాన్స్ వేస్తారా తప్పిట వాయించేటప్పుడు ఎంతసేపు ఎగురుతాడో చెప్పడానికి లేదు. ఎంత పెద్దగా అరుస్తారో, భజన చేస్తే ఇంకా పక్కన చుట్టుపక్కల ఎవరు ఉండలేరు. అదేదో భజన, వాడికి ఏం నచ్చుతుంది ఆ భజన? మిగతా జనాలు పారిపోతారు. జనాలు అవతల జనాలు పారిపోయే భజన వాడికి ఇష్టం. ఏం చేస్తాం, భజన కానీ వాయిద్యాలు కానీ అరవడం కానీ పెద్దగా, ఇట్లాంటివన్నీ తామస రాజసికటువంటి పద్ధతి. ఆ ఉద్దేశం మనకు కోరికలు పెరగాలి, ఇవన్నీ రావాలి, ఇవన్నీ పొందాలి అనేటువంటి, అవతల వాడిని ఏ విధానంగానైనా మన యొక్క భక్తిని మనం చూపించాలి అనేటువంటి పటాటోపం అనమాట. ఇట్లాంటి అంత మనసు ఉండదు. ఇంత పూజ చేసిన తర్వాత అందరికీ తెలిసిందా లేదా అని చెప్పి అది ఒక ప్రకటన. పూజ చేసిన తర్వాత అందరికీ పంచడం, చూసారా మేము ఇంత చేసాము మీకు తెలుసా అని చెప్పడం, ఇవన్నీ దంభ అహంకారాలతో కూడినటువంటి పూజ. ఇవన్నీ ఇష్టమా భగవంతుడికి అంటే చూస్తూ ఉంటాడు పైనుంచి, చెయ్యి ఎంతకాలం చేస్తావో చెయ్యి అంటుంటాడు. ఏదో చేస్తున్నాడులే అని చెప్పి వాళ్ళ కోరికలు కూడా తీరుస్తాడు భగవంతుడు. ఏదో నాస్తికుడు కాకుండా చేస్తున్నాడు, ఏదో పర్వాలే కొంతకాలానికి మారతాడని చెప్పి ఉద్దేశంతో భగవంతుడు కూడా ఏం చేస్తాడు, వాళ్ళ కోరికలు కూడా తీరుస్తాడు భగవంతుడు. అందరినీ ఇబ్బంది పెట్టి పూజ చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో చాలామంది పూజ చేస్తారు. ఇంకా వాళ్ళు పూజ చేస్తున్నారంటే అవతల వాళ్ళకి నిద్ర ఉండదు. ఒక ఆవిడ చెప్తే పొద్దునే లేచి 4 గంటలకే లేస్తుంది ఆవిడ. అందరు నిద్రపోతున్నారు, ఇక్కడ 4 గంటలకి లేచి కామ్గా చేయొచ్చు కదా అంటే ఆహా పూజ కదా, పెద్దగా చదవటం, పెద్దగా అన్ని గడగడగడగా శబ్దాలు చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళు నాస్తికులు అయిపోతారు ఆవిడ భక్తికి. అలా అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. మనం చేసే భక్తి, చూపించే భక్తి వల్ల మన ఇంట్లో వాళ్ళు నాస్తికులు కాకూడదు, ఆస్తికులు అవ్వాలి. అర్థమైందా? అందుకే కొంతమంది పిల్లలకి ద్వేషం వస్తుంది దేవుడి మీద. ఆ తల్లిదండ్రులు చేస్తే మూర్ఖమైనటువంటి పూజలు పునస్కారాలు చూస్తూ ఉంటే పిల్లలకి వైరాగ్యం వచ్చి దేవుడు వద్దు పూజ వద్దు, మా అమ్మ చేసి చేసి ఇట్లా తయారైంది. ఒక ఆవిడ అట్లాగే పూజ చేసి చేసి ఎవరో చెప్పారట, నువ్వు కొండకు వెళితే అక్కడ స్నానం చేసి చన్నీళ్ళతో స్నానం చేసి తడిగుడ్డలతో ప్రదక్షిణం చేస్తే నీకు పెళ్ళి అవుతుందమ్మా అని చెప్పాట. పాప పెళ్ళి కాలేదు లేటుగా, ఎంతకాలం ఏం చేస్తారని చెప్పి సరే వెళ్ళింది. అక్కడ నమ్ముకుంటే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి రోజు తడిగుడ్డలతో ఆ కొండ ఎక్కి ప్రదక్షిణం చేసి అట్లా 4-5 సంవత్సరాలు చేసేటప్పటికి ఆవిడకి ఆయాసం వచ్చింది పెళ్లి కావటం కాదు. మరి తడిగుడ్డలు చేస్తే ఆయాసం రాకేమొస్తుందండి? ఆ అన్నం తినకూడదు, మళ్ళీ ఉపవాసంతో ఉండాలి, ఏం తినకుండా ప్రదక్షిణం చేయాలి. అలా చేసి చేసి చివరికి, నేను కథ చెప్పడం లేదు, నిజంగా ఆవిడే చెప్పింది నాకు, ఆయాసం వచ్చింది. పెళ్ళి టైంకి ఏమిటయ్యా అంటే ఆయాసంతో పెళ్ళి చేసుకుంది. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఆయాసం మాత్రం పోలే. ఇట్లా ఉంటాయి అన్నమాట పనులు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు, 1-2. తర్వాత 6వ శ్లోకం, వాళ్ళు ఎలా శరీరాన్ని హింసించుకుంటారు అనే విషయాన్ని ఇంకా వివరంగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 6వ శ్లోకం, కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అసలు నిజంగా జ్ఞానం కలగడానికి, ఆత్మజ్ఞానం కలగడానికి ఇటువంటి తీవ్రమైనటువంటి తపస్సు చేయాల్సిన పనీ లేదు. తీవ్రమైనటువంటి తపస్సు చేయాల్సిన పనీ లేదు ఆత్మజ్ఞానానికి. చాలామంది తెలియక వాళ్ళని వాళ్ళని హింసించుకుంటూ ఉంటారు ఆ పూజల పేరుతో. భగవంతుడు అంటున్నాడు వాళ్ళకు వాళ్ళు హింసించుకోవడం కాదు నన్ను హింసిస్తున్నారు అంటున్నారు భగవంతుడు ఇక్కడ పరమాత్ముడు. చూడండి, అచేత సహా, అలా చేసే వాళ్ళందరూ కూడా పైశాచికంగా క్రూరంగా వాళ్ళ శరీరాన్ని హింసించుకుంటూ చేసేవాళ్ళు, దంభహంకారాలతో చేసేవాళ్ళు, గర్వంతో చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అచేత సహా అన్నారు, అవివేకులు. చేతసహ అంటే వివేకి అని అర్థం. చేతస్ అంటే మనస్సు, అచేతసహ అంటే వివేకం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అంటున్నారు. తిడుతున్నారు కృష్ణ పరమాత్మ. బుద్ధి లేని వాళ్ళు అంటే ఏమిటి? వివేకం లేనటువంటి వాళ్ళు అన్నారు. మరి శాస్త్రం తెలియదు కదా, శ్రద్ధ ఉంది, దేని ప్రకారం చేస్తారు? వాళ్ళ స్వభావం ప్రకారం చేస్తారు. ఏం స్వభావం అంటే తామస స్వభావం, ఇలాంటి పనులు చేస్తారు. దాని యొక్క దోషం చెప్తున్నారు, ఇలాంటివన్నీ మనం చెయ్యకూడదు అని తెలుసుకోవడం కోసం ఇవన్నీ. అందుకని ఇలా తామసికంగా చేసేవాళ్ళని పోయి నిందించవాకండి. నీకు తెలుసా కృష్ణ పరమాత్మ చెప్పాడు 17 అధ్యాయంలో అని చెప్పకూడదు మనం. వాళ్ళని చూసి ఇహో ఇది తామసికమైనటువంటి పూజ పద్ధతి కనుక మనం ఇలా చెయ్యకూడదు అని తెలుసుకోవడం కోసం చదువుతున్నాం, కానీ అవతల వాళ్ళని నిందించడం కోసం కాదు. అర్థమైందే? ఇంట్లో ఎవరన్నా అయ్యప్ప భక్తులు ఉంటే పోయి తిట్టవాకండి. వాళ్ళు ఎందుకంటే చెప్పులు లేకుండా నడుస్తారు, రోజు సన్నిడతో స్నానం చేస్తారు, చాలా నియమాలు పాటిస్తారు. అందుకని వాళ్ళని నిందించకూడదు. ఏదో భక్తులు ఉన్నారు పర్వాలేని చెప్పండి, అంతే. అంతేగాని మనం ఎవరిని నిందించకూడదు. వాళ్ళకి అది నచ్చింది, అది భక్తి, వాళ్ళకి అవసరం. శాస్త్రం చదివి మనం తెలుసుకోవాలి, ఓహో ఇది మనం చెయ్యని అవసరం లేదు అని మనం తెలుసుకుంటే చాలు. కర్షయంతః, కర్షయంతః అంటే కృషింపజేసుకోవడం శరీరాన్ని, కృషింపజేసుకోవడం అనమాట. కర్షయతి అంటే కృషింపజేసుకోవడం, శరీరాన్ని కృషింపజేసుకోవడం అనమాట. ఏమి తినకుండా ఉపవాసం ఉండి మధ్యాహ్నం 3 చేస్తారు భోజనం. పొద్దున్న నుంచి ఏం చేశారంటే ఏమి చేయలేదు. మరి ప్రతి శుక్రవారం శుక్రవారం నోము కదండి, పూజ కదండి, ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నాం కదండి, ఏం తినకూడదు అంటే ఏమైందయ్యా అంటే 6 నెలలకు అలసర వచ్చిందండి. ఏమమ్మా అలసర వచ్చిందంటే మరి ఏదో పూజ పునస్కారం ఉందండి ఇంట్లో, తినడం లేదు ఏమి నేను అని చెప్తే ఏం పూజ అది, అలసర వచ్చేటట్లు చేయడం ఆ పూజ. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలే తెలియ జనానికి స్వభావం. భూతగ్రామం శరీరస్థం, దేన్ని కృషింపజేసుకుంటున్నారు వాళ్ళు అంటే భూతగ్రామం వాళ్ళ యొక్క ఇంద్రియాలని అన్నారు. అందుకని శోష వచ్చి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. అక్కడ అంగ ప్రదక్షిణాలు చేసేవాళ్ళు పాపం గుళ్ళల్లో శోష వచ్చి పడిపోతారు కొంతమంది. ఆహారం లేక శరీరాన్ని కృషింప చేసుకుని 4 రోజులు మళ్ళీ లేవరు. ఇప్పుడు తిరువణామలైలో చూడండి, జనం ప్రవాహమే నడుస్తూనే ఉంటారు. తర్వాత ఏమిటంటే ముట్టి ప్రాబ్లం అండి, మోకాళ్ళ ప్రాబ్లం వచ్చిందన్నాడు. అదేమిటండి, తిరువణామలై అరుణాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేసినా కూడా మోకాళ్ళు నొప్పి వస్తుందా అన్నాడు. భగవంతుడు ఏం చెప్తాడంటే, అరే నీకు మోకాళ్ళు రాకుండా నొప్పి రాకుండా ఉండడానికి నన్నేం చేయమంటావు, నువ్వు అంత ఎక్కువగా నడిచావు 14 మైళ్ళు ప్రతివారం పోయి, శనివారం ఆదివారం నడిచి కొద్ది రోజులకి ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అరిగిపోతాయి కదండి మోకాలి చిప్పలు అరిగిపోతాయి అన్నమాట మనిషి. ఏం చేస్తాము మరి, జనం ఆ యొక్క ఇంద్రియాలని కృషింపజేసుకుంటారన్నమాట, శోష వస్తుందన్నమాట. అందుకని వాళ్ళకి బుర్ర పనిచేయదు, ఎందుకంటే సరే టైంకి అన్నం తినరు కదా. వాళ్ళకి ఇది పనిచేయదు, అచేతసహ అవివేకులు కదా, ఇలాంటివన్నీ ఆచరిస్తారన్నమాట. ఏవం మాం అంతఃశరీరస్థం కర్షయంతి, వాళ్ళని వాళ్ళని కృషించేసుకోవడమే కాదు నాయన, లోపల శరీరంలో నేనున్నాను. ఎవరు? సాక్షి రూపంలో నేనున్నాను. ఈశ్వరుడు ఉన్నాడు కదా లోపల, హృద్దేశి అర్జున తిష్ఠతి అని చెప్పి చెప్పారు కృష్ణ పరమాత్మ. నేను వాళ్ళ హృదయంలో ఉన్నాను, వాళ్ళు వాళ్ళని కృషింప చేసుకుంటూ ఉంటే నన్ను కృషింప చేస్తున్నట్టే కదా, వాళ్ళకి ఆ సంగతి తెలియడం లేదు. అందుకని దేహో దేవాలయం ప్రోక్త అన్నారు. ఆ దేవాలయం అనేటువంటి దేహంలో ఆ జీవుడు శివుడు ఉన్నాడు లోపల, ఆయన్ని బాధ పెట్టకూడదు. అతిగా చేస్తే ఆయన బాధపడతాడు. ఆయన కూడా మనం కృషించుతున్నామంటే ఆయనకి ఆహారం ఉండదు లోపల, అంతే కదా. శరీరాన్ని బాధపడుతున్నామంటే ఆయనకి పోదు ఆ బాధ కదా. అదే చెప్తున్నారు ఇక్కడ, మాం చ ఏవ కర్షయంతి అన్నారు. వాళ్ళని వాళ్ళు, వాళ్ళ ఇంద్రియాలను వాళ్ళు కృషింపజేసుకోవడమే కాకుండా అదేందో కొబ్బరికాయలు తలకాయ మీద పగలగొడతారట. అది ఎక్కడ చేస్తారో తెలియలేదు. తలకాయ మీద పగలగొట్టడం ఏంటి కొబ్బరికాయలు? ఇది ఏమన్నా రాయా పగలగొట్టడానికి? ఆయనకు ఆనందం ఉంట. ఎవరు చెప్పారు? నువ్వు తలకాయ మీద కొబ్బరికాయ పగలగొట్టుకుంటే ఆయనకి ఇష్టమా? దేవుడికి నాలికి బయటికి తెచ్చి శూలం పొడుచుకుంటే ఆయనకి ఇష్టమా? ఎంతమందిని చూస్తున్నాం మనం, ఎంతమందిని చూస్తున్నాం. ఆ ఇష్టపడతాడు, అబ్బా నా మీద ఎంత భక్తి ఉంది పాపం, నాలికనే పొడుచుకున్నాడు అని చెప్పి ఆయన ఇష్టపడతాడా? ఆయన లోపల బాధపడుతున్నాడు పాపం. ఎందుకంటే వాడు భగవద్గీత చదవలేదు కదా, చదవడానికి వాళ్ళకి ఆస్కారం లేదు, వాళ్ళకి అర్థమూ కాదు. ఏం చేస్తారు? భగవంతుణ్ణి బాధ పెడతారు. అందుకని మూర్ఖులైనటువంటి, మూర్ఖమైనటువంటి భక్తి అంటారు. దాంట్లో నుంచి మారాలి మనిషి. అది అంతఃశరీరస్థం. శరీరస్థం అంటే లోపల ఉన్నటువంటి. ఎక్కడ లోపల? అంతః అన్నారు. లోపల వారి శరీరంలో ఉన్నటువంటి నన్ను కూడా ఈశ్వరః ఆజ్ఞ అననువర్తనం అన్నారు. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞను అనువర్తించకుండా ఎవరైతే చేస్తారో అది చెయ్యడమే ఈశ్వరుణ్ణి కృషింపజేయడం. ఏమండి ఈశ్వరుణ్ణి ఎక్కడ కృషింపజేస్తున్నామండి అని అంటే, శంకరాచార్య వారి దీనికి భాష్యం చెప్తారు, ఆయన ఆజ్ఞని ఉల్లంఘించడమే ఆయన కృషింపజేయడం. వేరే కృషింపజేయక్కర్ల. ఆయన ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, దీన్ని సరిగా ఉపయోగించకుండా దీన్ని కృషింపజేయడమే ఆయన యొక్క ఆజ్ఞని కృషింపజేయడం. ఆయన ఆజ్ఞని కృషింపజేయడమే ఆయన్ని కృషింపజేసినట్లే. కనుక శరీరం నీది కాదు. ఆ సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. శరీరం నీది కాదు కృషింపజేయడానికి. దాన్ని పైశాచికంగా ఉపయోగించి అహంకారంతో దంభంతో పూజ చేయడానికి అది నీది కాదు శరీరం. ఇది ఆ భగవంతుడి శరీరం. నువ్వు ఒక ట్రస్టీ లాంటి వాడివి. దీన్ని కాపాడుతూ జాగ్రత్తగా మితంగా తినాలి, మితంగా నిద్రపోవాలి, మితంగా పూజ చేయాలి, అన్నీ మితంగా చేయాలన్నారు. అతిగా ఖర్చు పెట్టకూడదు. అవన్నీ చెప్తున్నారు ఇక్కడ వచ్చే శ్లోకాల్లో, మిగతా శ్లోకాల్లో కూడా. మాం అపి కర్షయంతి. ఏమిటి ఇటువంటి భక్తి అర్జున? విను. ఆసుర నిశ్చయాన్ తాన్ విద్ధి. ఇవన్నీ కూడా అసురుల యొక్క సంకల్పం అని తెలుసుకో అన్నాడు. ఆసుర నిశ్చయాన్ని, అసుర గుణం కలిగినటువంటి వాళ్ళ యొక్క పనులను ఇట్లా ఉంటాయి నాయన, వీళ్ళు మనుషులు కాదు అసురులు అన్నాడు. అందుకే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ కూడా ఆ కేటగిరీలోకి వస్తారు. మనం కూడా చేసామంటే మనం ఆ కేటగిరీలోకి పోతాం. అందుకని భయంకరంగా ఘోరంగా చేయకూడదు. ఏ పూజ పునస్కారం కానీ శరీరాన్ని బాధపెట్టడం కానీ చెయ్యకూడదు. అట్లాంటి వాళ్ళందరూ ఆసుర నిశ్చయాన్ తాన్ విద్ధి. ఈ విధంగా నువ్వు తెలుసుకోవలసినది అన్నారు. వాళ్ళందరినీ ఈ విధంగా తెలుసుకో. తాన్ అంటే వాళ్ళందరినీ, విద్ధి తెలుసుకో. ఏ విధంగా అంటే ఇటువంటి ఉద్దేశ్యం కలిగిన వాళ్ళుగా తెలుసుకో. ఏ ఉద్దేశ్యం? దంభంతో, అహంకారంతో, బలంతో నేను చేస్తున్నాను, నేను పెద్ద భక్తుణ్ణి అని చెప్పి పటాటోపందం చేస్తూ వాళ్ళని వాళ్ళని హింసించుకుంటూ అవతల వాళ్ళని కూడా హింస పెడుతూ నన్ను హింసిస్తూ వాళ్ళు లోపల ఇలా చేసే వాళ్ళందరూ అసురులు అన్నాడు. భక్తులే అసుర భక్తులు అన్నారు. ఇప్పుడు మనం ఏ భక్తులకు వస్తా ఉన్నారు? శరీరాన్ని హింసించుకోవడం ఈశ్వర ఆజ్ఞ ఉల్లంఘనం అని అర్థం. అందుకని ఉపవాసం ఉండకపోతే ఆయన కోపం వస్తుందని చెప్పద్దు. మనం ఉపవాసం ఉండకపోతే ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? నువ్వు శరీరం కృషింప చేసుకుంటే ఆయన కోపం వస్తుందా ఏంటి? శరీరం కృషింప చేసుకోకపోతే కోపం వస్తుందా? శరీరం కృషింప చేసుకుంటే కోపం వస్తుందా? ఎంత మూర్ఖత చూసారా! మూర్ఖత అంటే ఇంకా దానికి మూర్ఖత, అందుకే అన్నారు దాన్ని మూర్ఖత అని. తర్వాత ఈ మూడు విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అన్నారు. వాళ్ళ దేవతలు మూడు రకాలుగా ఉంటారు, వాళ్ళు చేసే పూజా పద్ధతి కూడా మూడు రకాలుగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా మూడు రకాలుగా ఉంటుంది. సాత్విక, రాజస, తామసిక ఉద్దేశం అన్నారు. కనుక వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు పూజ చేస్తారు. మనం చూస్తున్నాం కదా ఎంతమంది రకరకాలుగా పూజ చేస్తున్నారు. ఇప్పుడు మార్గళి మాసం సాత్వికంగా చేసేవాళ్ళు ఉన్నారు, రాజసికంగా ఆడి మాసం వచ్చిందంటే గణగణగణగణ ఒకటే శబ్దం, అయ్యప్ప సీజన్ వచ్చిందంటే అది ఒక గణగణగణ శబ్దం రక. ఇవన్నీ మనకు తెలియవు. ఇంకా చాలా భయంకరంగా ఘోరంగా చేసేవాళ్ళు ఉన్నారు. సంక్రాంతి ఇప్పుడు చూడండి, అదేమిటి ఎద్దుల పోటీయా, జల్లె ఏదో అంటారు జల్లికట్టు, అసలు అది వద్దయ్యా నువ్వు చెయ్యకూడదు అంటే అది పద్ధతి ఆచారం. ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు ఆచారం అన్నారు. ఎంత ప్రమాదకరమైనటువంటిది అది. ఇంకా గ్రామాలకు వెళితే మనకు తెలుస్తుంది వాళ్ళు చేసేటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు. వెళ్ళి చూడండి ఒకసారి. ఇక్కడేమి తెలియదు, ఎవరు అందరు నిద్రపోయేవాళ్ళే కదా ఇక్కడ మద్రాసులో, మనకి ఇక్కడ తెలియదు. ఆ గ్రామాలకు వెళ్ళి కనుక విన్నారంటే, చూశారంటే తెలుస్తుంది ఎంత అయినటువంటి పాపం. వాళ్ళకి అతి శ్రద్ధ, శ్రద్ధ అంతా ఇంత కాదు, చాలా శ్రద్ధ ఉంటుంది, కానీ వాళ్ళకి శాస్త్రం తెలియక అలా చేస్తూ ఉంటారు, మూర్ఖంగా చేస్తూ ఉంటారు పాపం. తర్వాత ఇప్పుడు మొదటి విషయం అయిపోయింది. ఏమిటది? శ్రద్ధ విషయం అయిపోయింది, శ్రద్ధాత్రయం అయిపోయింది. ఇప్పుడు ఆహారత్రయం అన్నారు, మూడు రకాలైనటువంటి ఆహారాలు. 7వ శ్లోకం.
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు.
అసురులు అంటే చెప్పాను ఒక విషయం, దానికి ఉత్పత్తి చెప్పాను. అసుషు రమంతే ఇది అసురాహ, వాళ్ళ ఇంద్రియాలని ఇంద్రియ భోగాల్లో పడేవాళ్ళని, ఇంద్రియాలని కృషింపజేసుకునే వాళ్ళు అసురులు అంటారు. అంటే తప్పుడైనటువంటి తప్పుడు నిర్ణయాలతో వారి యొక్క జీవన గమనాన్ని చేసేవాళ్ళు అసురులు అన్నారు. ఎందుకంటే అసురులు అంటే ఎక్కడో ఉంటారు అనుకోకండి, సపరేట్గా మన మధ్యనే ఉంటారు. వాళ్ళకి ఎక్స్ట్రా ఏమి కొమ్ములు గిమ్ములు ఏమి ఉండవు, పళ్ళు గిళ్ళు ఏమి ఉండవు. ఇటువంటి ఉద్దేశ్యం బుద్ధి కలిగిన వాళ్ళే అసురులు అన్నారు. దోషభూయిష్టమైనటువంటి, దోషంతో నిండినటువంటి నిర్ణయాలు ఆ పనులు చేసేవాళ్ళు అని అర్థం. మూర్ఖులు అని అర్థం. మరొకరు చెప్తే వినరు, వారికి వారికి తెలియదు, ఆ రకం అన్నమాట. ఇప్పుడు మూడు రకాలైనటువంటి ఆహారాలు, ఇది కృష్ణుడు అర్జునుడు అడగలే. అర్జునుడు ఏమడిగాడు, శ్రద్ధ గురించి చెప్పవయ్యా అన్నాడు. శ్రద్ధ గురించి చెప్పమంటే ఆహారం గురించి ఎందుకు చెప్తున్నానంటే బోనస్ టాపిక్లు ఇవన్నీ. బోనస్ బోనస్ అంటే ఏమిటి, ఎక్స్ట్రా అనమాట, కంపాషన్ అనమాట. ఎక్కువ కరుణ ఉంటే అడగకపోయినా చెప్తాం కదా. మనకి ఎక్కువ ప్రేమ కరుణ ఉందనుకోండి, అవతల వాళ్ళు అడగకపోయినా కూడా ఒకటికి 10 సార్లు చెప్తాం. అట్లాగే కృష్ణుడికి అర్జునుడు అంటే అతి ప్రేమ, ఆ ప్రేమ వల్ల చెప్తున్నాడు. ఏమని, ఆహారం కూడా మూడు రకాలు నాయన, వారి వారి స్వభావాన్ని బట్టి వారు ఆ ఆహారాన్ని తీసుకుంటారు అన్నారు. ఏమిటది ఆహారహాతు, ఇక్కడ తూ అంటే ఇందాక చెప్పినటువంటి విషయం అయిపోయింది, అది శ్రద్ధా విషయం. ఆహార విషయంలో ఇప్పుడు మనం చూస్తున్నాం అని అర్థం, అంటే వేరే టాపిక్ అని అర్థం. ఇది దానికి దీనికి కనెక్షన్ లేదు. ఓకే, అది అయిపోయింది. ఆహారహ తు అపి సర్వస్య, అందరికీ, సర్వస్య, అందరి యొక్క ఆహారము మూడు విధములుగా ప్రియమవుతుంది. త్రివిధ ప్రియ భవతి, వారి వారి ఆహారం వారి వారికి ప్రియం కదండి. ఎవరెవరు ఏ ఆహారం తీసుకుంటారో వారి వారి ఆహారం వారి వారికి ప్రియంగా ఉంటుంది. ప్రియ భవతి, వారు ఇష్టపడతారు. ఏమిటది త్రివిధ, మూడు విధాలుగా ప్రియం భవతి. సాత్విక ఆహారం కొంతమందికి ప్రియంగా ఉంటుంది, రాజసిక ఆహారం కొంతమందికి ప్రియంగా ఉంటుంది, తామసిక ఆహారం మరికొంతమందికి ప్రియంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ సాత్విక ఆహారం అంటే ఏమిటో చెప్పబోతున్నారు, రాజసిక ఆహారం అంటే ఏమిటి, తామసిక ఆహారం అంటే ఏమిటి చెప్తారు తర్వాత శ్లోకాల్లో. ఇక్కడేం చెప్తున్నామంటే మిగతా టాపిక్లు ఏమేమి వస్తున్నాయి చెప్తున్నారు. ఆహారస్వపి సర్వస్య త్రివిధ భవతి ప్రియ. అలా అదేవిధంగా యజ్ఞ తప దానం ఈ మూడు కూడా తేషాం భేదం ఇమం శృణు. ఇమం అంటే ఈ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తేషాం అంటే యజ్ఞం మూడు విధాలైనటువంటి యజ్ఞం, మూడు విధాలైనటువంటి దానం, మూడు విధాలైనటువంటి తపస్సు, వాటి గురించి కూడా విను. శ్రద్ధ మాత్రమే కాదు, మూడు రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి, మూడు రకాలైనటువంటి దానాలు ఉన్నాయి, మూడు రకాలైనటువంటి తపస్సులు ఉన్నాయి, మూడు రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి, ఇవి తెలుసుకో అన్నాడు. తెలుసుకోని నువ్వు గనక తామసికంగా ఉంటే రజోగుణంలోకి రా, రాజసికంగా మార్చుకో. తామసికమైతే వెంటనే వదిలిపెట్టి రజో రాజసికమైనటువంటి దానికి వచ్చేసాయి. ఒకవేళ నువ్వు రాజసికమైనటువంటి ఆహారం, రాజసికమైనటువంటి యజ్ఞం, రాజసిక దానం, రాజసిక తపస్సులో ఉంటే చిన్నగా సాత్వికానికి వచ్చేసాయి అన్నారు. అది పద్ధతి ఇక్కడ. మళ్ళీ చెప్పనా, ఒకవేళ నువ్వు గనక తామసికమైనటువంటి యజ్ఞం, దానం, తపస్సు, ఆహారం నియమాల్లో గనక ఉంటే వెంటనే వదిలిపెట్టేసాయి. ఏ అంటే అవి మనిషికి హాని చేస్తాయి, ఆధ్యాత్మిక పతనాన్ని కలిగిస్తాయి మనిషికి. దానివల్ల మనిషి పురోభివృద్ధి చెందకపోగా పతనమైపోతాడు, జీవితం వృధా అయిపోతుంది, కనుక వెంటనే వదిలిపెట్టు అన్నాడు. మరి రాజసికమైనటువంటి శ్రద్ధ యజ్ఞం, రాజసికమైన దానం, తపస్సు, ఆహారం అయితే చిన్నగా రాజసికంలో నుంచి సాత్వికానికి వచ్చేసేయి అన్నారు. ఏ ఎందుకు రావాలి, రాజసికంగానే ఉంటే ఏమవుతుంది, రాజసిక ఆహారం తింటే ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా మనిషి ఎదగడు, కింద పడడు, ఎదగడు. ఇందాకేం చెప్పాను, తామసికమైతే పతనమైపోతాడు, ఆధ్యాత్మిక మార్గం నుంచి పతనమైపోతాడు. అవి హాని చేసేటటువంటివి. ఇవేంటి రాజసికమైనటువంటి ఆహారం, రాజసిక యజ్ఞదానం, తపం స్వార్థపూరితమైనటువంటివి, సెల్ఫిష్ మోటివ్ అన్నమాట. స్వార్థపూరితమైన అవడం వల్ల స్పిరిచువల్ స్టాగ్నేషన్ అంటారు. ఎదగడం ఉండదు, నువ్వు అక్కడ ఎక్కడున్నావే గొంగళి అంటే అక్కడే ఉండాలంటాడు. మార్పు ఉండదు జీవితంలో, ఎదుగుదల ఉండదు, శాంతి, మనస్సుకి ప్రశాంతత, ఆ యొక్క పూర్ణత్వం, తృప్తి, ఆనందం రాదు మనిషికి. పతనం కాడు కానీ ఉన్నట్లే ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఏమిటోనండి, ఎంతకాలం పూజ చేసినా అట్లాగే ఉన్నాను, ఏం ప్రయోజనం కనపడటం లేదు అంటాడు. రాజసిక అంటే ఏమిటి, స్వార్థంతో చేసేటటువంటిది అన్నారు. నీకు శ్రేయస్సుని కలిగించదు, కనుక చిన్నగా నువ్వు సాత్వికానికి వస్తే నిస్వార్థమైనటువంటిది, అది సెల్ఫ్లెస్ యాక్షన్స్, నిస్వార్థమైనటువంటి యజ్ఞం, నిస్వార్థమైనటువంటి తపస్సు, నిస్వార్థమైనటువంటి దానం, నిస్వార్థపూరితమైనటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది నీకు ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి కావాలా వద్దా నీకు, కావాలి అంటే తామసికాన్ని హాట్ పొటాటో లాగా వదిలిపెట్టేసాయి వెంటనే. రాజసికం అంత తేలిక కాదండి వదిలిపెట్టడం, రాజసికంలో ఉంటే చిన్నగా వదిలిపెట్టేసాయి. సాత్వికంలో ఉన్నావంటే ఆల్ ద బెస్ట్, మంచిది అని అర్థం. మనం సాధి ఇప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ మనం ఎందులో ఉన్నామో, మానిటర్ ఇదంతా కూడా క్యాలిక్యులేటర్ అనమాట. ఇప్పుడు ఈ ఆహారం విషయం చదివితే తెలుస్తుంది మనం రాజసిక ఆహారం తింటున్నామా, సాత్విక ఆహారం తింటున్నామా, తామసిక ఆహారం తింటున్నామా అని. తెలుస్తుంది. అది యజ్ఞ దాన తపస్ తథా అదేవిధంగా అని అర్థం. తథ అంటే అదేవిధంగా అంటే ఏదే విధంగా, ఏ విధంగా అన్నారు. ఏ విధంగా అయితే ఆహారం మూడు విధాలుగా ఉన్నదో అదేవిధంగా యజ్ఞదాన తపఃకర్మలు కూడా మూడు విధాలుగా ఉన్నాయి అర్జున. అవి కూడా విను, ఎలాగో వినటానికి వచ్చావు కదా, ఇది కూడా విను, వచ్చిన వాడిని వదిలిపెట్టకూడదు కదా. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఆహారం గురించి. ముందు సాత్విక ఆహారం 8వ శ్లోకంలో, 9వ శ్లోకంలో రాజసిక ఆహారం, 10వ శ్లోకంలో తామసిక ఆహారం, 8వ శ్లోకం
ఆయుస్సత్వబలారోగ్యం సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహార సాత్విక ప్రియాః. ఆయుః సత్వం బలం ఆరోగ్యం సుఖం ప్రీతి వివర్ధన అన్నారు. సాత్విక ఆహారం యొక్క లక్షణం ఏమిటి అన్నారు. ఈ ఆహారం మన ప్లేట్లో పెట్టుకుంటే ముందు, భోజనం చేసే ముందు, ఈ ఆహారం సాత్వికం అంటే ఏమిటి, దీని లక్షణం అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఆహారాహ ఆహార పదార్థములు ఆయుహు అన్నారు. సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు ఆయుష్ని వృద్ధి చేసేటటువంటిది. వివర్ధనాహ అన్నారు. ఆ వివర్ధనాహ అన్నిటికీ మనం అన్వయించుకోవాలి. ఆయుహు వివర్ధనాహ అన్నారు. సాత్విక ఆహారాలన్నీ కూడా ఆయుష్ని వృద్ధి చేసేటటువంటివి అన్నారు. ఫస్ట్ లైఫ్ స్పాన్ అన్నారు, అక్కడే పెట్టారు చూడండి ముందు. లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది సాత్విక ఆహారం తింటే. అంటే అర్థం ఏమిటి, రాజసిక ఆహారం తింటే ఆయుష్ వృద్ధి కాదు, తామసిక ఆహారం తింటే అసలే వృద్ధి కాదు. అది ఆయు వివర్ధన. తర్వాత సత్వ వివర్ధనా. సత్వ అంటే ఏమిటి, మానసికమైనటువంటి బలాన్ని ఇచ్చేటటువంటిది అని అర్థం. సత్వం అంటే మానసిక బలాన్ని ఇవ్వాలి, తినేటటువంటి పదార్థం మానసిక బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. డాక్టర్లు చెప్తారు కొంచెం ఇప్పుడు ఎగ్ కూడా తినచ్చండి పర్వాలేదు, అది సాత్విక ఆహారమే అంటున్నారు వాళ్ళు. శాస్త్రం ఏం చెప్తుంది, అది సాత్విక ఆహారం కాదు, అది శాకాహారం క్రిందికి రాదు, అది మాంసాహారం క్రిందికే వస్తుంది, అది మనస్సుకి మంచిది కాదు అన్నారు. శరీరానికి మంచిది కావచ్చు, శాస్త్రం ఏం ఆలోచిస్తున్నది, శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు మంచిది కావాలి. కోడిగుడ్డు దాకా ఎందుకండి, ఉప్పు అధికంగా తింటేనే మనిషికి కోపం వస్తుంది అది చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. ఏమి తినాలి, ఏమి తినకూడదు, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, వెన్ టు ఈట్, హౌ మచ్ టు ఈట్, వేర్ టు ఈట్, హౌ ఆఫెన్ టు ఈట్, ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 3 శ్లోకాలు అయిన తర్వాత చెప్తాను. ఓకే, ఒక చార్టే ఇస్తాను మీకు, డైట్ చార్ట్. డైట్ చార్ట్ అంటే అక్కడ న్యాచురోపతి, అక్కడ హెల్త్ సెంటర్స్కి వెళ్తే ఇస్తారు, అది కాదు నేను ఇచ్చేటటువంటిది. శాస్త్ర హెల్త్ చార్ట్ ఆర్ శాస్త్ర డైట్ చార్ట్ అంటారు. ఈ 3 శ్లోకాలు అయిన తర్వాత ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకం చూస్తాం. సత్వం అంటే మానసికమైనటువంటి యొక్క బలాన్ని ఇచ్చేటటువంటిది సాత్విక ఆహారం. సత్వ బలం అంటే శారీరక బలాన్ని కూడా ఇచ్చేటటువంటిది అని అర్థం. శారీరక బలం చాలామంది అంటారు ఏమండి వెజిటేరియన్ ఫుడ్లో శాకాహారం తింటే ఏం శక్తి వస్తుంది అని అంటారు. భీముడు శాకాహారి ఏమండి, ఎప్పుడో భీముడు ఎక్కడో ఉండి పురాణాల్లో అంటే ఏనుగు శాకాహారే మాంసాహారే, శాకాహారి ఎంత మాంసం తింటుందండి, బలానికి ఏం తినదు కదా, బలం ఉందా లేదా, దానికి కాలంత లేవు. మనం ఒక కాలు 4 కాళ్ళు కాదు, ఒక కాలంత లేవు.
కాబట్టి ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు. ఏదో శాకాహారం తింటే బలం లేదు అనడం ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు. అర్థమైందా? విదేశీయులందరూ ఇప్పుడు శాకాహారానికి వస్తున్నారు. వాళ్ళు పెద్ద రీసెర్చ్ చేసి చెప్పారు, ఏమిటయ్యా మంచి ఆహారం అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ మంచి ఆహారం అని చెప్పాడు. ఇడ్లీ ఫస్ట్ బెస్ట్ ఫుడ్ ఇడ్లీట. ఇప్పుడు ఇడ్లీ వదిలిపెట్టి బ్రెడ్ 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 జామ్ నూడిల్స్, అదే నూడిల్స్ తీస్తుంటే వస్తూనే ఉంటుంది. పిజ్జా మాజా అని ఏంటో జనాలు పిచ్చి పట్టి ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి రోడ్డు దగ్గరికి పోయి తింటుంటే పాన్పూరి అన్నారు. అరే ఇడ్లీ అంత మంచి ఆహారం ప్రపంచంలో లేదుట. ఎవరు కనుక్కున్నారు? ఆంధ్ర వాళ్ళు ఫస్ట్. ఎంత ఇడ్లీ, ఎంత ఆరోగ్యం. ప్రతిరోజు ఇడ్లీ తినండి ఏం కాదు, రెండు రోజులు పూరి మసాలా దోశ అన్నీ తినండి, తెలుస్తుంది సంగతి. అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇడ్లీ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఎవరు చెప్పరు. అది ఇలా చెప్తూ ఉంటే గంటల తరబడి మాట్లాడచ్చు. బలం అన్నారు, శారీరక బలం. సత్వం అంటే మానసిక బలం, బలం అంటే శారీరక బలం. తర్వాత ఆరోగ్యం, ఏదైతే నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుందో అదే సాత్విక ఆహారం. ఇప్పుడు జనాలందరికీ ఆరోగ్యం లేకుండా పోయింది, ఇదేంటి కారణం తెలుసో? సాత్విక ఆహారం తినేవాళ్ళు లేరు చాలామంది. అసలు సాత్విక ఆహారం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. తర్వాత చెప్తాను సీక్రెట్. ఓకే, ఆరోగ్యాన్ని వృద్ధి చేసేటటువంటిది ఆరోగ్య వివర్ధనాహ సాత్విక ఆహారం. తర్వాత సుఖం, సుఖాన్ని ఇచ్చేది. తిన్న తర్వాత కూడా సుఖంగా ఉంటుంది. తర్వాత తిన్న తేపులు, అదే తేపులు రావడం, ఆ వాసన వస్తుండడం ఇట్లా ఉండదు. తిన్న తర్వాత కూడా తినేటప్పుడు సుఖంగా ఉంటుంది, తిన్న తర్వాత సుఖంగా ఉంటుంది. దానివల్ల మనకి ఏ నష్టము ఉండదు. ప్రీతి వివర్ధనాహ, అది తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేటట్లుగా ఉండాలి. ఆనందంగా ప్రీతిగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు. అంతేగాని తినేటప్పుడు కళ్ళ మండ నీళ్లు రావడం, నోరు మండిపోవడం, కడుపులో మంట ఇట్లాంటివన్నీ ఉండవు. అది ఉంటే సుఖం ప్రీతి ఉంటుందా? ఉండదు. స్వామిని ఇట్లా చెప్తే నెక్స్ట్ క్లాస్కే రారేమో అని భయం వేస్తుంది. మీరు భయపడినా సరే నేను చెప్తే తీరుతాను అంతే. స్నిగ్ధాహ రస్యాహ అన్నారు. రస్యాహ అంటే ఎండినవిగా ఉండకూడదు, డ్రై అంటారు. రస్యాహ అంటే ఎండిపోయినట్లుగా ఉండకూడదు, అందులో కొంచెం ద్రవ పదార్థంగా ఉండాలి. కొంచెం ఎండిపోయినట్లుగా ఉండకూడదు. అంటే ఏమిటి అర్థం? ఫ్రై తినర్థం అని అర్థం. అర్థమైందా? రస్యాహ స్నిగ్ధాహ అంటే, స్నిగ్ధాహ అంటే ఎండిపోయినట్టుగా ఉండకూడదు. రస్యాహ అంటే అవి తిరిగేటప్పుడు రుచికరంగా ఉండాలి. ప్లేట్లో పెట్టినప్పుడే సలైవ రావాలి నోట్లో నుంచి. ప్లేట్లో పెట్టినప్పుడే సలైవ ఎట్లా వస్తుందండి అంటే అదికి వాసన ఉంటుంది. అయితే మృదు మధురంగా ఉండి చూడటానికి ఆనందంగా ఉండాలి. అది చూసేటప్పుడే, కిచెన్లో ఉండేటప్పుడే ఆ వాసన వచ్చినప్పుడే సలైవ వచ్చేస్తుంది. ప్లేట్లో పెట్టినప్పుడు సలైవ వచ్చేస్తుంది. అది చూడటానికి ఆహ్లాదంగా ఉండాలి. అది రస్యాహ అంటే. రస్యాహ అంటే ఏమిటి? చూడడానికి ఆహ్లాదంగా ఉండాలి. అందుకని మనం పెట్టే పాత్ర కూడా శుభ్రంగా చూడటానికి ఆహ్లాదంగా ఉండాలి. ఎప్పుడో పాతకాలం అంటే చిలుము పట్టినటువంటి పాత్రలో పెట్టుకోకూడదు. చాలామంది హాట్ ప్యాక్లో, హాట్ ప్యాక్ అంటే ఏమిటండి? వేడిగా ఉండే పదార్థాలు పెట్టేటువంటి ప్యాక్ అని అర్థం. వేడిగా ఉండే పదార్థాలు ప్లాస్టిక్లో పెడతారా స్టీల్లో పెడతారా? అది తయారు చేసేవాడికి బుర్ర పనిచేయదు, ఈ కొనేవాడికి అంతకంటే పనిచేయదు. ఇప్పుడు అండి హాట్ ప్యాక్ అనేటువంటిది వేడి పదార్థాలు పెట్టడానికి కొంటాం. వేడి పదార్థం, వండిన పదార్థం వెంటనే తీసి స్టీల్ పాత్రలో పెడతామా ప్లాస్టిక్లో పెడతామా? మరి ప్లాస్టిక్ హాట్ ప్యాక్లు ఎలా కొంటారు జనం నాకు అర్థం కాదు. ప్లాస్టిక్ మూతలతో ఉన్నవి, ప్లాస్టిక్ గిన్నెలతో ఉన్నవి, అందులో హాట్ ప్యాక్ తిననే కూడదు. ప్లాస్టిక్కే వాడకూడదు. ఎందుకంటే నాకు భిక్ష ప్లాస్టిక్లో వస్తుండదు అప్పుడప్పుడు, అందుకే చెప్తున్నా. తెలియాలి కదా. అందుకని వండే పాత్రం, అది ఉపయోగించే పాత్రం కూడా దానికి ఆరోగ్యానికి సమంగా ఉండాలి. అందుకని మనం వెనకటి కాలంలో రాచిప్పలు అనేవాడు చూసారా, ఆ రాచిప్ప అంత మంచిది ఇంకొకటి లేదు. కంచు గిన్నె అంటారు, కంచు గిన్నె, రాచిప్ప, స్టీల్ కూడా తర్వాతనే. కొన్ని పదార్థాలు స్టీల్లో పెట్టకూడదు అంటారు. ఏమంటే ఇప్పుడు ఎక్కడికి పొమ్మంటారు, రాచిప్పల యుగానికి పొమ్మంటారన్నారు. కాపర్, రాగి పాత్రం, ఇవన్నీ చాలా మంచిది ఒంటికి, తోమడం కష్టమండి అని చెప్పి ఇప్పుడేమంటున్నారు అందరూ, స్టీల్ పాత్రం అన్నారు. అందుకని మాడి కూర్చుంటుంది అది వెంటనే. ఇవన్న వంట చేయడం రాదు. ఆ రోజుల్లో ఆ భాండీలో పెడితే ఎంతసేపు అయినా కూడా మాడిపోయేది కాదు. ఇప్పుడు ఏంటంటే అన్నీ మాడిపోతూనే ఉంటాయి సార్, రుచి అంతకంటే డిఫరెన్స్గా ఉంటుంది. మరి స్నిగ్ధాహ అంటే ఎండనటువంటివి అంటే, అంటే ఆయిలీగా ఉండాలి, కొంచెం ఆయిల్గా ఉండాలి. స్థిరాహ అన్నారు. స్థిరంగా అంటే మనకు మూడు రకాలుగా ఉంటుంది ఆహారం, మనం తినే ఆహారం మూడు రకాలుగా మారుతుంది. స్థిరంగా ఆహారాన్ని మనకు ఏది ఇస్తుంది అంటే మూడు రకాలు ఏమిటంటే, స్థూల శరీరానికి ఉపయోగపడేటటువంటిది, సూక్ష్మ శరీరానికి ఉపయోగపడేటటువంటి ఆహారం, ఇంకొక ఆహారం ఏంటంటే మల రూపంలో వెళ్ళిపోయేటటువంటి ఆహారం. మన తిన్న ఆహారం మూడు విభాగాలు అవుతుంది. మొదటి విభాగం ఏంటంటే మల రూపంలో వెళ్ళిపోతుంది. తిన్నదంతా రక్తంగా మారదు కదా, కొంచెం మల రూపంలో వెళ్ళిపోతుంది. ఇంకొక రెండవ భాగం ఏమవుతుందంటే స్థూల శరీరం పెరగడానికి ఉపయోగపడుతుంది, రెండవ భాగం. మూడవ భాగం మనం తిన్న ఆహారం సూక్ష్మ శరీరం పెరగడానికి ఉపయోగపడుతుంది, మనస్సు పెరగడానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ స్థూలమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో మలంగా మారిపోతుంది. స్థూల ఆహార పదార్థంలో స్థూలమైనటువంటి ఉంటుంది గ్రాస్ మెటీరియల్, అది మలంగా మారిపోతుంది. స్థూలమైన ఇంకొకటి ఏమిటంటే స్థూల శరీరానికి మధ్యమం అంటారు, మధ్యమ భాగం, స్థూలము కాదు సూక్ష్మము కాదు, మధ్యమైనటువంటిది స్థూల శరీరానికి ఉపయోగపడుతుంది. సూక్ష్మమైనటువంటి ఆహార పదార్థం చూస్తారా కంటికి కనపడదు, ఆ సూక్ష్మమైనటువంటి ఆహార పదార్థం సూక్ష్మ శరీరానికి ఉపయోగపడుతుంది. అందుకని డాక్టర్లు చెప్తారు కాస్త ఎల్లిపాయ తిను గుండెకు మంచిది అన్నాడు. ఎల్లిపాయ తింటే గుండెకు మంచిదట, శాస్త్రం చెప్తుంది గుండెకు మంచిదే కావచ్చేమో మనసుకు మంచిది కాదన్నది శాస్త్రం. అది ఎట్లా అండి అన్నారు, ఆ ఎల్లిపాయలో ఉండేటటువంటి, వెల్లుల్లిలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థం మనిషిలో మనస్సుకి మంచిది కాదు. అది ఆయనే చెప్పబోతున్నారు తర్వాత. తర్వాత హృద్యాహ అన్నారు. హృద్య అంటే మనకు ఆహ్లాదం కలిగించేటట్లుగా ఉండాలి. చూస్తే ఆహా ఎంత బాగుంది, చూస్తే భయం పుట్టేట్లుగా ఉండకూడదు. కొంతమంది వంట చేస్తే ఏం కాయగూరనే తెలియదు, ఎందుకంటే దాని షేప్ లేకుండా, షేప్ లేకుండా చేస్తారు. ఏ కూర తిన్నా ఆ కూరగాయ రుచి ఉండదు. కూరగాయ రుచి లేకపోతే ఏముంటుంది తెలుసా, ఉప్పు రుచి ఉంటుంది. ఏది పెట్టుకున్నా ఉప్పు తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. అదేమిటండి ఆ మాత్రం ఉప్పు లేకపోతే ఎట్లండి అన్నారు. నిజంగా చెప్తే ఉప్పు వల్లనే అన్ని రోగాలు వస్తున్నది జనానికి. ఉప్పు అతిగా తినడం వల్లనే వచ్చేది. ఆ యొక్క కూరగాయల యొక్క రుచిని మనకు తెలియకుండా చేస్తుంది ఉప్పు. ఎంత ఉప్పు వాడాలని చెప్పి తెలియాలి ముందు మనిషికి. ఆరోగ్యం అంతా ఉప్పులోనే ఉంది. మనసుకి మంచిది, శరీరానికి మంచిది ఉప్పు తగ్గిస్తే. ఓకే, హృద్యాహ అన్నారు. మనస్సుకి ఆహ్లాదంగా ఉండాలి, చూస్తే ప్లీజింగ్ ఫర్ యువర్ సైట్ అంటారు. హృదయం అంటే ఏమిటి, ప్లీజింగ్ ఫర్ యువర్ సైట్, చూడంగానే ఆహా ఆనందంగా ఉండాలి. అందుకని కూరలు కట్ చేసేటప్పుడు కానీ చక్కగా కట్ చేయడం పెట్టడం. కొంతమంది వెజిటబుల్ కట్ చేస్తే చక్కగా కట్ చేస్తారు, కొంతమంది కట్ చేస్తే పెద్ద పెద్ద కట్ చేసి ఏముందని ఏదైనా లోపలికి పోయేది కదా, అది చూస్తే ఉరకంగా ఉండదు ఆ కూర. మరొకరు కనుక ఆ కూర కట్ చేసేటప్పుడు చూస్తే, ఆ చూస్తేనే చక్కగా ఉండి తినాలనిపిస్తుంది. మగం మరొకళ్ళు చేస్తేనే లోపల సగం బయట సగం, ఇంకా పెద్ద పెద్ద ముక్కలు నోట్లోకి పోవు, దిగబడవు, అనే తినడం కష్టం, కట్ చేయడం కష్టం. పూజ స్వామీజీ అంటుంటారు మంచి రసం, ఇంట్లో రసం వాసన రాని ఇల్లు అది ఒక ఇల్లా అంటారు. ఇంట్లో రసం వాసన, మంచి రసం వాసన రావాలి. మనం చారు అంటాం, చారు పెడితే ఘుమ 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 ఘుమని వాసన రావాలి, అది ఇల్లు అంటే. ఆ ఇంట్లో గృహిణి ఎక్స్పర్ట్ అని అర్థం. కొంతమంది వంట చేస్తే హస్బెండ్ వంటింట్లోనే ఉంటాడు, ఎప్పుడు పిల్లలు వంటింట్లోనే ఉంటారు. అంటే ఏమిటో తెలుసా అర్థం? అంత బాగా చేస్తుందని అర్థం. ఆవిడ అంత బాగా చేస్తుంది, అంత ఓపిగ్గా అంత శ్రద్ధతో చేసి పెడుతుంది. కొంతమందికి శ్రద్ధే ఉండదు అస్సలు. నేర్చుకుంటే కదా అమ్మ దగ్గర, అత్తగారి దగ్గరన్నా నేర్చుకొని, అమ్మ దగ్గర నేర్చుకొని రావాలి. అత్తగారి దగ్గర నేర్చుకుంటే వచ్చేది కాదు వంట, అమ్మ దగ్గర నేర్చుకొని రావాలి. అందుకని మీ అమ్మాయికి వంట చేయడం వచ్చాను అడుగుతారు ఆ రోజుల్లో. ఇప్పుడు అడిగితే పోవయ్యా అంటుంది, నన్ను వంట చేయడం వచ్చాను అడుగుతాడా నాకు. అసలు ఇప్పుడు అమ్మాయి అడుగుతోంది నీకు వంట చేయడం, వంట చేయడం వచ్చా అబ్బాయికి అని. అలా ఉన్నాయి రోజులు. కాబట్టి ఫస్ట్ వంట చేయడం నేర్చుకోవాలి, ఎక్స్పర్ట్ అవ్వాలి వంట చేయడం. ఉద్యోగాలు చేసేవాళ్ళు వంట చేయడం అట్లట్లాగే ఉంటుంది. ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో వంట చేసేవాళ్ళ వంట వేరు, ఉద్యోగాలు చేసేవాళ్ళ వంట వేరు. స్వామిని ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? అందుకే భిక్ష తిని తిని అలవాటైపోయింది. ఊరికే చెప్తున్నా తమాషా. ఓకే, ఎందుకంటే ఆ శ్రద్ధ, అది చెయ్యంగా చెయ్యంగా చెయ్యంగానే అది తెలుస్తుంది. ఆ చేతి రుచి అంటారు చూసారా, ఆ చెయ్యి రుచి వేరండి అంటారు. ఎందుకంటే ఎంత రుచిగా ఉంటే ఆహారం, అంత మనస్సు అంత అభివృద్ధి చెందుతుంది. అంత చక్కగా విశాలంగా మనస్సు వర్ధిస్తుంది అన్నమాట. వర్ధనం అంటే ఏమిటి? పెరుగుతుంది అని అర్థం. ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఆ గ్రోత్ టైంలోనే బాగా మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకి తినేటప్పుడు. ఓకే, తర్వాత శ్లోకం. సాత్విక ప్రియాహ, ఈ చెప్పినవన్నీ కూడా సాత్విక ప్రియాహ అంటే ఏమిటి? సత్వగుణం ఉన్న వాళ్ళకి ఇది ప్రియంగా ఉంటుంది ఈ ఆహారం. ఏ ఆహారం? ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధ స్థిర హృద్యా సాత్విక ప్రియాహ. ఇప్పుడు మీకు ఇవన్నీ ఇష్టమైతే మీరు సాత్వికులు అని అర్థం. ఓకే, ఇవన్నీ ఏమిటండి? చప్పగా ఉంటుంది అన్నారు అనుకోండి. తర్వాత శ్లోకం. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరుక్షమిదాహిన ఆహార రాజసస్యేష్టాః దుఃఖశోకమయః ప్రదాః. రాజసస్యేష్టాః, రాజసస్య ఇష్టాః అనర్థం. రజోగుణం ఉన్న వాళ్ళ యొక్క ఆహారం ఇలా ఉంటుంది. ఆహారాహ అంటే ఈ ఆహారములు ఏమిటి? కటు, లవణం, అమ్ల, ఉష్ణ, తీక్ష్ణ, రుక్ష, విదాహిన. అక్కడేం చెప్పాం? సత్వ ఆయు బలవర్ధనం. ఇక్కడేం చెప్తున్నారు? వీళ్ళ రాజోగుణం ఉన్న వాళ్ళకి ఎక్కువగా చేదు పదార్థాలు ఇష్టంగా ఉంటాయి. బిట్టర్ అన్నారు, బాగా చేదుగా ఉండాలి ఉంటే, లేకపోతే కటు అన్నారు. అమ్ల అంటే పులుపు, బాగా పుల్లగా ఉంటే చాలా ఇష్టం వాళ్ళకి. మూడు రోజుల కిందటి పెరుగు అంటే బాగా ఇష్టం. అమ్ల, లవణ, బాగా ఉప్పు ఉండాలి. ఉప్పు లేకపోతే ప్లేట్ నట్ట నెట్టి పారేస్తారు. లవణ అన్నారు, లవణం అంటే ఉప్పు. ఉష్ణం, వేడివేడిగా ఉండాలి. కాఫీ తాగరా అంటే గుడ్డతో ఇట్లా పెట్టుకొని హ్యాండ్ కర్చీఫ్తో గ్లాస్ పట్టుకుంటాడు. ఒరే గ్లాసే పట్టుకోలేని చెయ్యి, ఈ నాలుగు ఎట్లా భరిస్తుందని ఇంత వేడి అంటే, ఏమండి అంత వేడి ఉంటేనే తాగినట్లుగా ఉంటుంది అన్నాడు. కొంతకాలానికి ఏమొస్తుంది తెలుసా? థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. నేను చూశాను చాలామందిని ఇట్లా గుడ్డతో పట్టుకొని తాగేవాళ్ళు ఉన్నారు గ్లాసుని. చెయ్యే పట్టుకోలేకపోతే ఇంత వేడిని నాలుగు ఎట్లా భరిస్తుందండి? గొంతు ఎలా భరిస్తుంది అంటారు. వేడివేడి కాఫీయా, ఉష్ణ అన్నారు. అంతేకాదు తీక్ష్ణ అన్నారు. తీక్ష్ణ అంటే పంజెంట్గా ఉండడం అన్నమాట. చాలా వేడి అయినటువంటిది, తీక్ష్ణంగా ఉండేటువంటిది ఏంటి? ఘాటు అంటారు చూసారా, ఘాటుగా ఉండేటువంటి లవంగం, పట్టా ఇవన్నీ వేస్తారు చూసారా, మసాలా ఘాటుగా. రూక్ష్ణ విదాహిన, రూక్ష్ణ అంటే ఎండిపోయినట్లుగా ఉండే పదార్థం. ఆయిల్ ఉండదు, ఏమి ఉండదు, ఫ్రై అన్నమాట. ఇంకా ఫ్రై ఒకటి ఫ్రై. విదాహిన అంటే కడుపులో మంట పుట్టించేటటువంటిది. తినంగానే ఏమొస్తుందంటే కాసేపు మంట వస్తుంది కడుపులో. ఎందుకంటే పచ్చిమిరపకాయలు తిని 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 నేను అందరు నేను సాత్విక ఆహారం తింటుంటే ఎవండి మీరు ఆంధ్ర కదండి మీరు ఎలా తింటున్నారు ఈ ఆహారం అన్నారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి అంత బాగా ముద్రపడిపోయింది. ఆవకాయ అంటే ఆంధ్ర, గోంగూర అంటే ఆంధ్ర అన్నారు. చాలా ఆంధ్రాలోనే ఎక్కువగా అల్సర్ కేసులు, పెప్టిక్ అల్సర్ కేసులన్నీ ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ వచ్చేది. పచ్చిమిరపకాయలు ఫేమస్ కదా, మిరపకాయల కారం. ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు నోరు ఊరుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.